ఈరోజు ఇచ్చినటువంటి ఎస్ట్రాలజీ క్లాస్కి మీ అందరికీ స్వాగతం. ఎస్ట్రాలజీ అనేది ఒక వేద పురుషుడికి ఆరు రంగాలు ఉంటాయని చెప్తారు. ఆ రంగాల్లో వేద పురుషుడు ఒక ఆయన ఉన్నాడు అనుకుంటే, వేదం అంటేనే సృష్టిలో ఉన్న సమస్తమైన జ్ఞానం అంతా అనమాట. దానికి ఒక రూపం ఇస్తే ఆ వేద పురుషుడి యొక్క కన్ను జ్యోతిష్యం. కన్ను ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ ఏముందో అన్ని చూసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగా భగవంతుడు ఆయన చూడక్కలేదు, ఆయన అన్నీ కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆయన కన్ను ద్వారా ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క కరుణని, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క అనుగ్రహాన్ని వర్షిస్తాడు లోకాల మీద. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనకు భూమి మీద ఉన్న మానవులకు ఉపయోగం ఏంటంటే, భగవంతుడు తన కరుణామృత దృష్టిని ఈ రాసుల ద్వారా, ఈ గ్రహాల ద్వారా, అలాగే హైరార్కీస్ ద్వారా ఎలాగ భూమి మీద ప్రసరిస్తున్నాడు, కరుణ అనేది ఎలా వర్షిస్తుంది, అనుగ్రహం ఎలా వస్తుంది అంటే ఎప్పుడు వర్షిస్తూనే ఉంటుంది అలా సూర్యరశ్మి ద్వారా. అలాగే భూమి నుంచి కూడా కిరణాలు వస్తాయి. మనం ఎక్కడో సూర్యుడి నుంచి వచ్చేస్తుంది, మిగతా గ్రహాల నుంచి వచ్చేస్తుంది అనే ఆలోచన రైట్ అయినా కూడా ఈ భూమి కూడా అలాగే మనకు తన కిరణాలను కూడా ప్రసరిస్తూ ఉంటుంది. ఈ భూమి రెండు రాశుల్ని పాలిస్తూ ఉంటుంది, అది ఒకటి ధనుస్సు, ఇంకోటి మిథునం. ఇవి ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్కటి మనకు వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం ఇలాగ ఆరు భాగాలు ఉన్నాయి. ఆరు భాగాలు షడ్ అంగాలు అన్నారు, అంటే ఆరు అంగాలు వేద పురుషుడికి. దాంట్లో మనం చెప్పుకునేది కన్ను జ్యోతిష్యం. అందుకని అలాంటి పవిత్రమైన జ్యోతిష్యాన్ని మనం చదువుకుంటున్నాం. మాస్టర్ జ్వాలాకులు గారు, ఆయన అనుగ్రహం వల్ల మనకు, అలాగే మాస్టర్ గారి అనుగ్రహం వల్ల నాకు అర్థమైన దాని వరకు మీకు చెప్పగలుగుతున్నాను. వీటిలో ఇంకో ఎన్నో అర్థాలు ఉండొచ్చు. ఇవాళ వృషభంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భగవంతుణ్ణి ఆరాధించడానికి మనకు పురాణాల్లో, అలాగే మనకు శాస్త్రాల్లో రకరకాల పద్ధతులు ఉంటాయి. అంటే ఒకళ్ళు ఏం చెప్తారంటే, శివుడు పార్వతి అర్ధనారీశ్వర తత్వం ఉంది, ఎడంవైపు అమ్మవారు ఉంటుంది, కుడివైపు అయ్యవారు ఉంటారు. అయ్యవారు అంటే శివుడు, అమ్మవారు అంటే పార్వతి. శివపార్వతులు ఇద్దరు అర్ధనారీశ్వర తత్వంగా మనకు దర్శనమిస్తారు అని చెప్తారు. దాన్ని మనం జ్యోతిష్శాస్త్రపరంగా అన్వయించుకొని, మనం అర్థం చేసుకుని దాన్ని సాధన పరంగా ఉపయోగించుకోవాలి అంటే, మిథున రాశి అర్ధనారీశ్వర తత్వాన్ని చెప్తుంది. మిథున రాశి చెప్పుకుంటున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, టూ ఐడెంటికల్ అండ్ ఆపోజిట్ క్వాలిటీస్, ఇద్దరు ఆడ మగ అనే వాళ్ళిద్దరు కూడా ఒకేలా ఉంటారు, కానీ ఒకళ్ళు మగ ఒకళ్ళు ఆడ. అలాగే ఈ జీవుడు శరీరం, అలాగే ఈ సృష్టిలో రెండు సమంగా ఉన్నట్టు కనిపించిన రెండు వ్యతిరేక దిశలో ఉన్నాయంటే, సపోజ్ తూర్పు పడమర, రెండు దిశలే కానీ అది తూర్పు ఇది పడమర, అది ఉత్తరం ఇది దక్షిణం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఈ మిథున రాశి ద్వారా చెప్తాం. కాకపోతే అర్ధనారీశ్వర తత్వం అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటంటే, శక్తితో కలిసిన పురుషుడు, శక్తితో కూడుకున్నవాడు. ఆడవాళ్ళకి శక్తి ఉంటే, మగవాళ్ళకి శక్తి ఉంటే, మరి ఆడవాళ్ళనే అర్ధనారీశ్వరులు అనాలి, అంటే మగవాళ్ళు అనాలి అర్ధనారీశ్వరులు అంటే అలా కాదు. దానికి వృషభంలో ఒక చక్కటి సమన్వయం కనపడుతుంది. అదేంటంటే లక్ష్మీనారాయణుడు అంటాం. లక్ష్మీనారాయణుడు అంటే లక్ష్మి ఎప్పుడు నారాయణుడి హృదయంలో ఉంటుంది, అంతేగాని పక్కన కూర్చోదు. మనకు మామూలుగా చూపిస్తుంటాడు సినిమాల్లో కాళ్ళు పిసుకుతూ కూర్చున్నట్టుగా, కాళ్ళు పిసకదు బీక పిసకదు, ఆవిడ ఎప్పుడు హృదయంలోనే ఉంటుంది. హృదయంలో ఉంటుంది, ఎవరుంటారు హృదయంలో, ఎవరికైనా సరే భావం ఉంటుంది, ప్రేమ అనే భావం ఉంటుంది, కరుణ, దయ. ఇంకా ఒకళ్ళని రక్షించాలి అనే తపన, ఇలాంటివన్నీ కూడా గురువుగారు చెప్తారు. భావ సంవేదనల గంగోత్రి అని. ఈ భావ సంవేదనల గంగోత్రి ఎక్కడ ఉంటుందంటే హృదయంలో ఉంటుంది. అక్కడ ఎవరుంటారు, లక్ష్మి ఉంటుంది. అంటే నారాయణుడిని ఎవరైతే మనం కొలుస్తామో ఆ నారాయణుడిని కొలవడం వల్ల, ఆయన్ని ఆరాధించడం వల్ల హృదయంలో ఉన్న లక్ష్మి ఎలాగైతే నారాయణుడికి శక్తి ఇస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుందో, అలాగా ఈ సాధకుడికి కూడా హృదయంలో ఉన్న లక్ష్మి ఆ సాధకుడిని ఎలా నడిపిస్తుంటుంది. అలాంటి హృదయంలో లక్ష్మి గల నారాయణుడు ఈ వృషభ రాశిలో మనకు గుర్తు. మిథునంలోనేమో అర్ధనారీశ్వర తత్వం, ఇక్కడేమో హృదయంలో ఉన్న నారాయణుడు, హృదయంలో లక్ష్మి గల నారాయణుడు. ఇది ఈ వృషభ రాశి స్పెషాలిటీ. అలాగే ఈ వృషభంలో ఇంకొక మంచి గుణం ఉంది. అదేంటంటే సాధకుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అతని వాక్యే అతనికి ఆహారం అవుతుంది అని చెప్తారు. వాక్కు ఆహారం అవడం అంటే ఏంటి? అసలు వాక్ అంటే ఒక సంకల్పముని, ఎప్పుడైతే మనకు ఒక సంకల్పం వచ్చిందో దాన్ని వ్యక్తీకరించడానికి సంకల్పం సంకల్పించినవాడు రెండు కలిసిన స్థితిని పరావక్కని, సంకల్పం సంకల్పించినవాడు వేరువేరైనప్పుడు ఆ సంకల్పం ఏదైతే ఉందో ఒక్కదాన్ని పశ్యంతి అని గాయత్రి అని, తర్వాత మధ్యమ వాక్కులోకి వచ్చేప్పటికీ దాన్ని సరస్వతి అని, తర్వాత వైఖరిగా వచ్చినప్పుడు మామూలుగా బయటకు వినిపించే మాట లేకపోతే ఈ సృష్టి అని చెప్పుకున్నాం మనం. ఈ నాలుగు స్టేజెస్లో ఉన్న వాక్ ఏదైతే ఉందో అది సాధకుడికి ఆహారం అవుతుంది. ఆహారం ఏం చేస్తుంది మనకు? ఒక బండి నడవాలంటే పెట్రోల్ కావాలి. పెట్రోల్ పోసి ఇగ్నిషన్ ఉంటేనే ఆ పెట్రోల్ బర్న్ అయ్యి మండి శక్తి వచ్చి దాంట్లోంచి బండి ముందరగా నడుస్తుంది, లేదా రివర్స్ గేర్ వేస్తే వెనక్కి వెళ్తుంది, లేకపోతే విమానం అనుకోండి పైకి వెళ్తుంది. ఇవన్నీ కూడా శక్తి యొక్క ఉపయోగాలు. అలాగా ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ పదార్థాన్ని మండించడం వల్ల, అది ఆహారం అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ మండించే శక్తి అగ్నికి ఉంటుంది. అది ప్రతి ఒక్కరిలో కూడా వైశ్వానరుడిగా మన అందరి పొట్టల్లో ఉంటుంది. ఆయన మండుతూ ఉంటేనే మనం ఆహారం పడేస్తే అది కాస్త జీర్ణమయ్యి మనకు బలం వస్తుంది. ఆహారంలో బలం లేదు, ఆహారాన్ని అరిగించే అగ్నిలో బలం ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆహారాన్ని స్వీకరించగలిగే ప్రాణశక్తిలో ఆ బలం ఉంది. ఆ అగ్ని ప్రాణ అపాన జ్ఞాన ఉదాన సమానాలన్నింటినీ పనిచేసేటట్టు చేస్తూ ఉంటుంది. ఈ రకంగా వృషభ రాశిలో సాధకుడు ఎక్కడ ఉంటాడంటే ఆజ్ఞాచక్రంలో ఉంటాడు. మిథున రాశిలో సాధకుడు ఎక్కడ ఉంటాడు? విశుద్ధిలో ఉంటాడు. ఎప్పుడైతే విశుద్ధిని కూడా దాటి నిరంతరము మన చైతన్య చేతనత్వం ఏదైతే ఉందో, మన చైతన్యం ఏదైతే ఉందో అది ఎప్పుడు ఆజ్ఞలోనే ఉంటే గనక మనం వృషభ రాశి తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఆ వాక్కు ద్వారా మన ఆహారాన్ని పొందుతాం. అంటే ఎలాగంటే ఒక విత్తనం నాటాం భూమిలో, భూమిలో విత్తనం నాటితే అది ఏం చేస్తుంది? మనం అంతకుముందు చూసాం దాంట్లో ఏమి ఉండవు, కాకపోతే అది భూమిలో పడేయం కానీ దాంట్లోంచి కిందకి వేళ్ళు పైకి చిన్న మొలక బయలుదేరుతుంది. అలాగే శనగలు పెసలు ఇలాంటివి నానేస్తే ఒక చిన్న కాడ బయటకు వస్తుంది, అది వేరు యాక్చువల్గా. అలా దాన్ని తీసుకెళ్ళి పాతితే మనకు ఆ శనగలు రెండు బద్దలు రెండు పక్కలకు వచ్చి దాంట్లోంచి ఒక సన్నకి ఆకుపచ్చ కాడ బయటకు వస్తుంది. మెల్లిమెల్లిగా ఈ బద్దలు రెండు అది ఆహారంగా తీసుకుని ఆకులు తయారవుతాయి. మెల్లిగా ఆకులు తయారయ్యేసరికి ఈ రెండు బద్దలు కనబడటం మానేస్తే మనకు ఇవన్నీ ఆ విత్తనంలో దాగి ఉన్న ఆహార శక్తి. అలాగే విత్తనంలో మొలకెత్తే శక్తి ఒకటి ఉంటుంది. ఆ మొలకెత్తే శక్తి విత్తనాల్లో కానీ, ఆ మొలకెత్తే శక్తి మనుషుల్లో కానీ, అంటే కొందరికి పాపం టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ తీయించుకున్నా కూడా అంతా బాగుందండి కానీ మీ పిల్లలు ఎందుకు పుట్టడం లేదు మాకు తెలియదు అని డాక్టర్స్ అంటారు. దానికి కారణం ఏంటంటే ఆ మొలకెత్తే శక్తి ఉండదు దాంట్లో. ఆ మొలకెత్తే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి మీదకి వర్షం పడినప్పుడు పిడుగులు అవి పడతాయి, దాంతోపాటు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యి నీళ్లతో కలిసి భూమి మీద పడుతుంది. అది మొక్కలు స్వీకరిస్తాయి. ఆ మొక్కలు స్వీకరించి అవి ఏం చేస్తాయంటే కాయలు పళ్ళు మనం తినే వరి ఇలాంటివన్నీ మనకు అందిస్తాయి. అవి తినడం వల్ల తద్వారా వాటి ద్వారా మనలో కూడా ఆ శక్తి ప్రవేశిస్తుంది. ఆ రకంగా అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాన్ అన్న సంభవ పర్జన్యం, దానివల్ల వర్షం పడుతుంటే దానివల్ల భూమి మీద పంటలు అవి పడుతుంటే అవి మనం తిని తర్వాత ఈ యజ్ఞం గురించి మనకు కర్మయోగంలో భగవంతుడు చెప్పిన వాక్యాలు అన్నాద్ భవంతి భూతాన్ని. కాబట్టి భూతాలు ఎక్కడి నుంచి వస్తాయి? అన్నం వల్ల వస్తాయి. అది మనం కిందటిసారి మనం అన్నమయ కోసం చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం. ఇదంతా కూడా వృషభ రాశి యొక్క గొప్పతనం. వృషము భూతత్వ రాశి, పంటలు పండాలంటే దానికి కావాల్సినవి అవన్నీ కూడా వృషభ రాశికి సంబంధించినవే. ఇక్కడ వాక్కు ఆహారంగా తయారవుతుంది అన్నప్పుడు ఓంకారం, ఎప్పుడైతే మనం ఆజ్ఞాచక్రంలో ఉండి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ అది వింటాము, మొట్టమొదట మనకు కనిపించేది ఏమి చెప్పుకున్నాం, బంగారు రంగు స్ప్లెండరస్. అసలు మనం ఊహించలేము అలాంటి, మనం బయట కనపడదు మనకు అలాంటి బంగారు రంగు, అలాంటి బంగారు రంగు మనకు దర్శనమిస్తుంది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది కాస్త నీలి రంగులోకి మారిపోతుంది. ఎప్పుడైతే నీలి రంగులో మారిందో మనకు మనస్సుకి బుద్ధికి మధ్య గ్యాప్ ఫిలప్ అయిపోయింది అన్నమాట. మనస్సు బుద్ధి వేరుగా ఉండకుండా మనస్సు వెళ్ళి బుద్ధిలో లీనమైంది. తర్వాత పరమాత్మ ఏం చెప్తాడు, బుద్ధిని ఇంకా పైన ఉంటాడట ఆత్మ. యో బుద్ధే పరతస్తు సహా, అతడు బుద్ధి కంటే పైన ఉంటాడు. కాబట్టి నెక్స్ట్ బుద్ధి నుంచి ఆత్మకి ఒక గ్యాప్ని ఫిలప్ చేసుకోవాలి. దీన్నే ఆత్మ బుద్ధి మనస్సు అంటాం. ఇది ఆత్మ బుద్ధికి మనస్సుకి ఉన్నది లోవర్ బ్రిడ్జ్, లోవర్ బ్రిడ్జ్ అంటారు. అంటే తక్కువ రకం అనమాట బ్రిడ్జ్, లోవర్ బ్రిడ్జ్, హైయర్ బ్రిడ్జ్ అంటే అది ఇంగ్లీష్లో అలా ఉంటాయి, తెలుగులో దానికి నిమ్న ఉన్నత ఇలాంటి పెట్టుకోకలేదు. ఆత్మ మొట్టమొదటి ఉంటే, రెండోది మనస్సు ఉంటే, సారీ బుద్ధి ఉంటే, మూడోది మనస్సు ఉంటే, మనస్సుకి బుద్ధికి ఉన్నది ఒక గ్యాప్ ఫిల్అప్ అవుతుందన్నమాట ఈ వృషభరాశిలో. బ్లూ కలర్ కనిపించినప్పుడు ధ్యానం చేసుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లిగా మనస్సు బుద్ధిలో లీనమై బుద్ధి ఆత్మలో లీనమైనప్పుడు హయ్యర్ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది. మాస్టర్ సివివి గారు దీన్ని హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అని చెప్పి ఒక మంత్రం ఇస్తారు. హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అని అంటాం, మాస్టర్ నమస్కారం అని కూర్చుంటే ఆ హయ్యర్ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది కన్స్ట్రక్ట్ అవ్వటం ఆయన అనుగ్రహం వల్ల. మనం చేసేది ఏం లేదు అక్కడ. అలాగా ఈ వాక్ ఏం చేస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది. ఆహారం దేనికి? భౌతిక శరీరానికి కాదు, ఆత్మకి. ఆహారం ఏంటి? గురువుగారి చరిత్రలు అలాగే గురువుగారి సాహిత్యం చేస్తే ఆత్మకి ఆహారం ఏంటో తెలుస్తుంది. ఆత్మకి ఆహారం ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడం, ఆత్మ పరమాత్మతో ఒకటవటం, దానికి కావాల్సినవి అది స్వీకరించడం, అది ఆత్మకి ఆహారం. అంటే ఆత్మ విశ్వాత్మతో ఒకటవటం. అవన్నీ కూడా మనకు వృషభ రాశిలో ఉన్న స్ప్లెండర్స్, అంటే వైభవ విశేషం. ఇలాగ ఈ వృషభ రాశిలో ఇంకా ఏంటంటే గురువుగారు దీన్ని యువ నిర్మాణ యోజనలో ఎంత బాగా ఉపయోగించుకున్నారంటే, అసలు పొద్దున్న మెడిటేషనే, మూడు శరీరాల మీద ఉన్న మెడిటేషనే మొత్తం అంతా బంగారు రంగు సూర్యకిరణాలు స్థూల శరీరం మీద పడుతున్నాయి, సూక్ష్మ శరీరం మీద పడుతున్నాయి, కారణ శరీరం మీద పడుతున్నాయి. అసలు ఈ బంగారు రంగు ఏం చేస్తుంది? ఈ బంగారు రంగు అనేది వృషభ రాశి యొక్క స్పెషాలిటీ. ఇక్కడ మనం ఈ వృషభ రాశి గురించి కిందసారి చెప్పుకోరు. దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఇటు పదార్థం వైపు మనిషి వెళ్ళాలన్నా, ఇటు పరమాత్మ వైపు తన దృష్టి మరల్చాలన్నా, అంటే బహిర్ముఖులుగా ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచాన్ని ఆనందించడం, ఈ ఇంద్రియ భోగ లాలసతోటి జీవించడం, అలాగే జీవితం కడతేరటం అనేది ఒక మార్గం అయితే దీన్ని ప్రవృత్తి మార్గము అంటాడు భగవంతుడు. అలాగే ఇంకొకటి ఉంటుంది, అది నివృత్తి మార్గం. ఆ నివృత్తి మార్గం ఏంటి? పరమాత్మ వైపు మన దృష్టి మరల్చటం. ఈ నివృత్తి మార్గానికి ఈ బంగారు రంగు ఎంతగా ఉపయోగిస్తుంది అంటే సాధన చేసుకుంటే కానీ ఆ బ్యూటీ అర్థం కాదు. ఈ బంగారు రంగు అనే ఒక మూతతోట సత్యం అనేది కప్పబడింది. సత్యం అంటే భగవంతుడే. భగవంతుడు బంగారు రంగులో ఒక పెద్ద పళ్ళెంతో మూతతోటి కప్పబడి ఉన్నాడు. దాన్ని దయచేసి జగన్మాత లేకపోతే జగత్పిత పరమాత్మ దాన్ని దయచేసి దాన్ని తొలగించు, సో దట్ మేము సత్యాన్ని దర్శిస్తాం అని మనకు ఉపనిషత్తులో ఉంటుంది. దాన్ని ఈ వృషభ రాశిలో ఉన్న ఈ బ్యూటీ దీన్ని ఎలా చెప్పారంటే మన వాళ్ళు ఇంగ్లీష్లో అన్వీల్ టు అస్ ద ఫేస్ ఆఫ్ ద ట్రూ స్పిరిచువల్ సన్ హిడెన్ బై ఎ డిస్క్ ఆఫ్ గోల్డెన్ లైట్ దట్ వీ మే నో ద ట్రూత్ అండ్ డూ అవర్ హోల్ డ్యూటీ యాజ్ వీ జర్నీ టు దై సీక్రెట్ ఫీట్. ఇక్కడ ఇదంతా ఎందుకు తెలుసుకోవాలి అన్నదానికి సులభంగా సొల్యూషన్ కూడా చెప్పారు అక్కడ. ఇదంతా గోల్ ఏంటంటే టు సర్వ్ దై సీక్రెట్ ఫీట్, దాన్ని తెలుసుకోవడానికి మాకు అవకాశం ప్రసాదించు, ఆ భాగ్యం మాకు అందించు అని అడుగుతున్నాం. ఈ గోల్డెన్ ఎల్లో లైట్ని అంత బాగా గురువు గారు వాడారు అంటే కొత్త యుగాన్ని నిర్మించాలి అనే ఒక డైరెక్షన్ ఏదైతే ఉందో కిందటిసారి చెప్పుకున్నాం మనం, డిజైర్ యాస్పిరేషన్ డైరెక్షన్ టువర్డ్స్ దట్ అచీవ్మెంట్ ఆఫ్ దట్ గోల్, ఆ వైపు మనందరినీ డైరెక్ట్ చేయడానికి ఈ బంగారు రంగును ఉపయోగించుకున్నారు, వృషభ రాశిని ఉపయోగించారు. వృషభ రాశి పరమాత్మ యొక్క కోరికను మనకు అందిస్తుంది. పరమాత్మ ఏం కోరుకుంటున్నాడు గురువు గారు చాలా క్లియర్ కట్ టర్మ్స్లో అలాగే చెప్పారు. ఇప్పుడు ప్రతిసారి పరమాత్మను అందరూ భక్తులు కోరటం ఉంది, ఈసారి మనకు పరమాత్మే భగవంతుడే మిమ్మల్ని కోరుకుంటున్నాడు, ఈ యుగ నిర్మాణ యోజన అనే బృహత్ కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకోండి అని చెప్తున్నారు. అది యాజ్ క్లియర్ కట్ వర్డింగ్స్ ఆఫ్ టారస్ అంటే వృషభ రాశి యొక్క సంపూర్ణమైన వాక్యాలు అన్నమాట అవన్నీ. ఈ రకంగా మనం గురుదేవుల జీవిత చరిత్రలో వృషభ రాశిని ఒక కొత్త యుగాన్ని నిర్మించడానికి ఎలాగ ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాం, దీన్ని బాగా గమనించాలి. ఎందుకంటే మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటుంది బైబిల్. అది వాళ్ళ భాష, మన భాష ఏంటి, అయం ఆత్మా పరబ్రహ్మ. అలాగే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని పరమాత్మ వాక్కు. ఇక్కడ ఋషుల వాక్యం ఏంటంటే అయం ఆత్మా పరబ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని సాధకుడు చెప్పి తాను బ్రహ్మ ఒకటే అని ఈయన చెప్తుంటే సాక్షాత్తు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, నా యొక్క అంశే ఈ జీవలోకంలో ఇలాగ జీవుడిగా ఎప్పటి నుంచి ఉంటూనే ఉంది, సనాతన, నేను సనాతనుణ్ణి, నా అంశ కూడా సనాతనం. కాబట్టి మనం అందరం పరమాత్మ అంశలు అని మనకు సాక్షాత్తు పరమాత్మ చెప్తున్నాడు. ఆ రకంగా చూసుకుంటే మనం కూడా పరమాత్మ ఎలాగైతే ఈ సృష్టిని అంతటినీ సృష్టించి సత్యం శివం సుందరం అని తన వైభవాన్ని ఎలాగైతే సృష్టిలో వ్యక్తీకరిస్తున్నాడు, ఆయన అంశలమైన మనం కూడా మనం సృష్టించేది ఎలా ఉండాలి అంటే అది సత్యముగా శివముగా సుందరంగా ఉండాలి. అంతేగాని మనం సృష్టించేవి పక్క వాళ్ళని నాశనం చేసేవాటిగా, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేవాటిగా, పక్క వాళ్ళకి హాని కలిగించేవాటిగా, అది పీలిస్తే మనకి ఇంకా ఊపిరాడకుండా కింద పడిపోతాం, ఆ తర్వాత వాడు చక్కగా వాడి పనులు చేసుకెళ్ళిపోతాడు, ఇలాంటివి సృష్టించకూడదు. కాబట్టి కిందటిసారి మనం క్లాసులో యుద్ధాలు జరగడం వాటి గురించి, యుద్ధాల నుంచి మనిషి పాఠాలు నేర్చుకొని కొత్త ఆలోచన విధానానికి కొత్త జాతి నిర్మాణానికి ఎలా కృషి చేస్తాడో కొంత మాస్టర్ జ్వాలకులు గారు చెప్పినవి చూసాం. అలాగా ఇవాళ చెప్పుకుంటున్న దాంట్లో అసలు సృష్టి చేయటం అనేది భగవంతుడి కార్యక్రమం అయితే భగవంతుడి పుత్రులుగా ఆయన వారసులుగా మనం కూడా సృష్టి చేయగలము. అలాగే సృష్టి చేయగలిగిన శక్తి ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుంది అంటే ఎవరికైనా సరే వాళ్ళు మిథునం వృషభాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ శక్తి వస్తుంది. వృషభం మిథునంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ శబ్దాల ద్వారా సృష్టించగలరు. అంటే సపోజ్ గాయత్రి మంత్రం చేసి గాయత్రి మంత్రం చేస్తే ఇన్స్టెంట్గా ఒకళ్ళకి ఆరోగ్యం చేకూరింది, ఇలాంటివి మనకు అప్పుడప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద యజ్ఞాలు జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి హరిద్వార్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒకరోజు మాతాజీ దగ్గరికి ఒకళ్ళు తీసుకొస్తే వారు మాతాజీ గాయత్రి మంత్రం చదవంగానే అతనికి అనారోగ్యం వెంటనే తగ్గింది. అలాగే కొందరు మాట్లాడకుండా సృష్టిస్తారు, మాట్లాడకుండా ఇలాంటివన్నీ చేస్తారు. అలాంటి వాళ్ళే ఏ రాసుల ప్రభావంతో ఉంటారంటే వృషభము మీనము. వృషభము మిథునంలో మన కంఠాన్ని ఉపయోగిస్తాం, మన వాక్కుని ఉపయోగిస్తాం, మన శబ్దాలు చేస్తాం. కానీ శబ్దాలు చేయటం ద్వారా సృష్టి చేస్తే వృషభము మీనము ఆ రెండింటి, వృషభం అంటేనేమో ఏం చెప్పుకున్నాం ఆజ్ఞాచక్రం, మిథునం అంటేనేమో విశుద్ధి చక్రం, ఈ రెండింటి మధ్య మన చేతనత్వం ఉంటూ అక్కడ వీళ్ళందరికీ మంచి జరగాలి అని ఒక చక్కటి సంకల్పంతో మనం ఒక మాట అన్న, ఒక శ్లోకం చదివిన, ఒకళ్ళని ఎవరినన్నా శుభకామన చేసిన వెంటనే అది వాక్కు సృష్టి కార్యక్రమం చేసే శక్తి కలిగి ఉంటుంది. ఒక కొత్తదాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టగలదు, ఎందుకంటే ఆ రెండు రాజుల ప్రభావం వాడుకోగలుగుతున్నాడు సాధకుడు. ఈ రెండు రాజుల ప్రభావంలో ఏమేమి కనిపిస్తాయంటే బ్లూయిష్ గ్రీన్ ఒకటి కనిపిస్తుంది మిథునంలో, ఇక్కడ పూర్తి బ్లూ లేకపోతే గోల్డెన్ ఎల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ని చూస్తూ మనం శుభకామన చేయాలి. ఏ కాంబినేషన్? బ్లూయిష్ గ్రీన్, గోల్డెన్ ఎల్లో లైట్. ఇవి ఎలా చూడొచ్చు అంటే మధ్యలో బ్రైట్ వైట్ లైట్, దాని చుట్టూ బ్లూ బాగా బంగారు రంగు, ఆ పైన బ్లూయిష్ గ్రీన్, అలా చూడొచ్చు అన్నమాట. చూస్తూ ఆ దాన్ని మనం స్వస్తి ప్రజాభ్య పరిపాలయిద్దాం ఇలాగ, లేకపోతే ఇంకా ఫలానా వాళ్ళకి బాగుండాలి, ఫలానా వాళ్ళ ఆరోగ్యం కూడా ఎలా అనుకుంటే వాళ్ళకి స్లోగా ఆరోగ్యం చేకూరు. అలాగే వృషభము మీనము, వృషభమేమో ఆజ్ఞాచక్రం, మీనమేమో పీనియల్ పిట్యూటరీ గ్లాండ్స్ మధ్యలో ఉన్న కనెక్షన్. ఈ రెండింటిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు మాట్లాడక్కర్లేదు, కామ్గానే ఉంటారు, పనులు అయిపోతుంటాయి. వాళ్ళకి చెప్తే చాలు అన్నీ పూర్తి అయిపోతుంది. ఎలాగంటే కొత్త రామకోటయ్య గారు తాతగారు అంటాం, వారి దగ్గరికి వారే చెప్పారు చివరి చివరిలో ఆయనకు ఒక దీక్ష ఇచ్చారు వాళ్ళ గురువు గారు, వాళ్ళ నుంచి నువ్వు ఏమి చేయకు, నివృత్తిగా ఉండు, అంటే ఏ వృత్తులు లేకుండా, ఏ మనసులో ఏ సంకల్పం లేకుండా, సంకల్పాలు అన్నీ ఎక్కడ నుంచి ఉద్భవిస్తున్నాయో అక్కడ ఉండు, దాన్నే చూస్తూ ఉండాలి, నువ్వు చేసేది ఏం లేదండి, అలాగే ఉన్నట్టు ఉంటే అప్పుడు ఎవరు వచ్చి కూర్చున్నా సరే, వాళ్ళు చెప్పకపోయినా సరే వాళ్ళకి వాళ్ళకున్న బాధలు, వాళ్ళకున్న రోగాలు, వాళ్ళకున్న కష్టాలు, వాళ్ళకి సమస్యలు అన్నీ కూడా తీరిపోవడం. ఈ యోగాన్ని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళకి ఆరోగ్యం చేకూరడం. ఒక ఆయన వచ్చాట, నేను నమ్మవండి ఇలాంటివన్నీ అన్నాడు. నువ్వు నమ్మకపోయినా నమ్మినా నాకు సంబంధం లేదు అడిగిన, వాడికి కిడ్నీ స్టోన్స్ అప్పటికి తగ్గిపోయాయి. అలాగా మాట్లాడకుండా సృష్టి కార్యక్రమం ఎలాగైతే మాట్లాడకుండా ఎంతో పనిచేశారు రమణ మహర్షి గారు, అలాగే మాట్లాడకుండా మౌన సాధనలో గురువు గారు ఉండి ఎన్నో పనులు చేశారు. అలాగే మాస్టర్ ఆర్కే కూడా మౌన సాధన చేసి అప్పుడప్పుడు అంటుండే, సీతారాం ఇవాళ నువ్వు రాకేం గుంటూరు, నేను మౌన సాధనలో ఉంటాను అని ఒక డేట్ చెప్పేవారు, ఆ రోజు మటుకు గుంటూరు రావద్దని చెప్పేవారు ముందరే. ఇలాగా ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే మౌనంలో ఉన్నారంటే వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైన అర్జెంటు పనులు ఉన్నాయన్నమాట. అందుకని ఎప్పుడైనా గురువు మౌనంలో ఉంటే మనం కావాలని వెళ్ళి డిస్టర్బ్ చేయడం అనే సాహసం చేయకూడదు. ఇవన్నీ కూడా వృషభము మీనంలో ఉన్నప్పుడు మౌనంగా వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తూ మన సాధనలో వాటిని ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళు. అలాగే ఈ మానవాళి మొత్తానికి మన చరిత్ర అంతా కూడా నాలుగు సింబల్స్లో దాక్కుని ఉందని చెప్తారు మాస్టర్ జ్వాలాకులు. అవేంటంటే ఒకటి ట్రయాంగిల్, రెండు స్క్వేర్, మూడు క్రాస్, నాలుగు ఫైవ్ పాయింటెడ్ స్టార్. ఈ ఫోర్ సింబల్స్ మళ్ళీ చెప్తాను, ట్రయాంగిల్, స్క్వేర్, క్రాస్, ఫైవ్ పాయింటెడ్ స్టార్. ట్రయాంగిల్ అనుకోండి మూడు, సీక్రెట్ డాక్టర్ను అక్కడక్కడ సెంటెన్సెస్ మధ్యలో ట్రయాంగిల్, స్క్వేర్, డాట్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటివి వచ్చినప్పుడు వాటిని ఇక్కడ ఇక్కడ చెప్పినవి అక్కడ సబ్స్టిట్యూట్ చేసి చదువుకోవాలన్నమాట. ట్రయాంగిల్ మూడు, స్క్వేర్ నాలుగు, ఫైవ్ పాయింటెడ్ స్టార్ అంటే ఫైవ్, క్రాస్ అంటే ఏడు, ఈ రకంగా 3, 4, 5, 7 ఈ 3, 4, 5, 7 మొత్తంలో మానవ జాతి చరిత్ర అంతా దాక్కునింది. ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ద ఫోర్త్ కింగ్డమ్ లైస్ ఇన్ దీస్ 4 సింబల్స్ అంటారు మాస్టర్ జ్వాలకులు. ఈ సింబల్స్లో మనకు ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని ఇందా చెప్తుంది. 15వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు ప్రవృత్తి మార్గం ఒకటి ఉంది, నివృత్తి మార్గం ఒకటి. ప్రేయస్సు, శ్రేయస్సు. ప్రేయస్సు అంటే ఇంద్రియాలకి బాగుండేది ప్రేయస్సు, జీవుడికి బాగా ఉండేది శ్రేయస్సు. ఈ రెండిట్లో ఏది ఎన్నుకోవాలి అనేది మన ఇష్టం. ఆ ఎన్నుకునే ఛాన్స్ వృషభ రాశిలో మనకు దొరుకుతుందన్నమాట ఎవరికైనా సరే. ఇక్కడ వృషభంలో మనం అందరం కూడా భౌతిక జగత్తు వైపే ఆకర్షించబడుతూ ఉంటే మన మీద రెండు పని చేస్తాయి సింబల్స్. ఆ రెండు సింబల్స్ ఏంటంటే స్క్వేర్, క్రాస్. ఇవి ఆబ్జెక్టివ్గా అవుట్వర్డ్గా మన కాన్షియస్నెస్ని లాక్కెళ్ళిపోతుంది. స్క్వేర్ లాక్కెళ్ళిపోతుందా లేకపోతే క్రాస్ లాక్కెళ్ళిపోతుందా? క్రాస్ అంటే క్రైస్ట్ని సిలువు మీద వేశారు కాబట్టి ఆ సిలువ బయటికి తీసుకెళ్ళిపోతుందా అనకూడదు. ఇక్కడ సింబల్ అని చెప్తున్నారు అందుకనే. ఈ సింబల్ ఏంటంటే చతుర్భుజము, అంటే 4 రకాలుగా ఉండేది ఏదైతే ఉందో, 4 ఎక్కడెక్కడ వచ్చినా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే మొట్టమొదటి మనం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 4 అంతఃకరణ చతుష్టయము, దుష్ట చతుష్టయంలాగా. అంతఃకరణ చతుష్టయం, దుష్ట చతుష్టయం ఒకటి కాదు. కాబట్టి చతుష్టయం అంటే అర్థం 4 అని అర్థం. భారతంలో దుష్ట చతుష్టయం ఉంటుంది, మనలో అంతఃకరణ చతుష్టయం ఉంటుంది. ఈ అంతఃకరణ చతుష్టయం ఇంద్రియాలతో కనుక మనస్సు, బుద్ధి దొరికిపోతే అహంకారం ఇవన్నీ దీంట్లో కొడితే ఇవి కూడా మనకు దుష్ట చతుష్టయంలాగానే పనిచేస్తాయి. అంటే జీవుడికి ఇవి పనికిరావు, వాడిని ఇబ్బంది పెడతాయి, బాధ పెడతాయి. అలా కాకుండా సబ్జెక్టివ్గా మనం అంతర్ముఖం అవ్వాలి. నివృత్తి మార్గంలోకి వెళ్ళాలంటే మనకు 5 పాయింటెడ్ స్టార్ ఒకటిను, తర్వాత ట్రయాంగిల్ ఒకటి పనిచేస్తాయి. 5 పాయింటెడ్ స్టార్ ఎలా పనిచేస్తుందంటే, డబ్ల్యూటీటీ గురు పూజలకు వెళ్ళిన వాళ్ళకి చాలామందికి ఒక స్టేజ్ మీద ఒక పెద్ద 5 పాయింటెడ్ స్టార్ కనిపిస్తుంది, దాని మీద దీపాలు వెలిగించి పెడతారు. అది దేనికి సింబల్ అంటే మన 5 ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 ఇంద్రియాలని హృదయంలోకి ఆకర్షించుకోవాలి మనం, విత్డ్రా చేసుకోవాలి. ఒక తాబేలు ఉందనుకోండి, ఆ డిప్ప మీద కనుక మనం ఇలా కొడితే వెంటనే బయటకు వచ్చిన తల, 2 చేతులు, 2 కాళ్ళలాగా బయటకు ఉన్నవన్నీ ఒకసారి ముడుచుకుపోతుంది ఇలాగ. 5 లోపలికి ముడుచుకుపోతుంది. దాన్ని కృష్ణుడు ఏం చెప్పారంటే కూర్మ అంగాని సర్వశ. కూర్మం అంటే కావ్యాలు ఎలాగైతే అంగాల్ని అన్నింటినీ లోపలికి ముడుచుకుపోతుందో, ముడిచేసుకుంటుందో, అలాగ మన 5 ఇంద్రియాలను మనం లోపలికి ఉత్తురా చేసుకోవాలి. దానికి గుర్తు 5 పాయింటెడ్ స్టార్. ఆ 5 పాయింటెడ్ స్టార్ని మన హృదయంలో ఊహించుకుంటూ అక్కడికి 5 ఇంద్రియాలు ఆకర్షించబడుతున్నాయి అని భావిస్తూ ఓంకారం అన్నాం అనుకోండి, విత్డ్రా అవుతున్నట్టు తెలుస్తుంది. మనం ఒక తాడుకి దేనికన్నా ఒక వస్తువుకి తాడు కట్టి ఆ తాడుని ఇలా దగ్గరికి లాగుతుంటే అవుతుంది, ఆ తాడు మన చేతికి ఇంకా దగ్గరికి వచ్చి ఆ వస్తువు మన దగ్గరికి వస్తుంది. అలాగా ఈ శబ్దం ఎప్పుడైతే మనం ఓంకారం అలాంటివి చేస్తాం, ఈ 5 పాయింటెడ్ స్టార్ని అక్కడ పెట్టుకుని ఒక్కొక్క ఇంద్రియము దాని లోపలికి వచ్చినట్టుగా మనకు వెనక్కి వస్తున్నట్టుగా తెలుస్తుంది. కళ్ళు మూసుకుని లిఫ్ట్లో నుంచుంటే కిందకి దిగిపోతున్నట్టు తెలుస్తుంది, లేకపోతే పైకి వెళ్తున్నట్టు తెలుస్తుంది, అలాగా తెలుస్తుంది. అక్కడి నుంచి త్రిభుజంలోకి వెళ్తాం, అంటే ట్రయాంగిల్లోకి వెళ్తాం. ఏంటి ఆ ట్రయాంగిల్? ఇంద్రియాలు అయిపోయిన తర్వాత మిగిలేదు ఇంక ఆత్మ, బుద్ధి, మనస్సు. ఈ మనస్సు అనే ఒక ప్రజ్ఞ మనలో ఉంటుంది, దాన్ని చేతనత్వం అని అంటాం. ఆ చేతనత్వం ఆలోచిస్తున్నప్పుడు, అంటే సంకల్పిస్తున్నప్పుడు, వికల్పిస్తున్నప్పుడు, ఇది కాదు అది, అది కాదు ఇది, రకరకాలుగా తర్జన భర్జన చేస్తున్నప్పుడు దాన్ని మనస్సు అంటాం. అదే చేతనత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని బుద్ధి అంటాం. అదే చేతనత్వం ఇంద్రియాలతోటి పనిచేస్తూ ఉంటాం, అంటే చెవుల ద్వారా, కళ్ళ ద్వారా చూడటం, వాక్కు ద్వారా మాట్లాడటం, ఇలాంటివి చేస్తుంటే దాన్ని చిత్ అంటాం. అలాగే ఇంకొక అదే చేతనత్వం, నేను ఫలానా వాడిని, నేను బాగా డబ్బున్న వాడిని, నేను దరిద్రుడిని, లేకపోతే నేను ధనవంతుడిని, లేకపోతే నేను చదువుకున్నవాడిని, లేకపోతే నేను చదువుకోని వాడిని, ఇలా నేను భక్తుణ్ణి, నేను నాస్తికుణ్ణి, లేకపోతే నేను గురువుగారి శిష్యుణ్ణి, ఇలాగ అనుకుంటున్నప్పుడల్లా అది అహంకారమే. ఆ ఒకే చేతనత్వం నాలుగు పనులు చేసుకుంటుంది. అందుకని నాలుగు చెప్పకుండా మనస్సు అన్నాం అంటే ఇవన్నీ దాంట్లో కలిసి ఉంటాయి. అలాగా నాలుగుగా ఉన్న దానికి దీనికంటే పైన బుద్ధి ప్లేన్ అని ఉంది, మనస్సు బుద్ధి చిత్త అహంకారంలో బుద్ధి కాకుండా దానికి, తర్వాత ఆత్మకి, ఈ మూడిటికి కనెక్షన్ ఇందాక చెప్పుకున్నాం చూసారా. అలాగా ఆ ట్రయాంగిల్ మా ఆత్మబుద్ధి మనస్సు అనే ఒక త్రిభుజంలో మనం ప్రవేశిస్తాం. అక్కడి నుంచి విశ్వచేతనత్వంతో ఒకటవుతాం. ఇదంతా కూడా మనకు ఈ వృషభ రాశి యొక్క గొప్పతనం వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా దీంట్లో ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ వృషభం సంకల్ప శక్తిని వ్యక్తీకరించేందుకు బాగా సహాయపడుతుంది. సంకల్పం ఎక్కడొస్తుందంటే మేషరాశిలో వస్తుంది. ఒక పని చేయాలి, గురువు గారు ఇచ్చిన అనేక కార్యక్రమాల్లో ఇది ఒక కార్యక్రమం, ఇది నేను చేయాలి అని మనం సంకల్పం వచ్చినప్పుడు అది వృషభ రాశి ప్రభావం వల్లనే వ్యక్తమవుతుంది. ఒక మూమెంట్, ఒక మొమెంటం ఇవన్నీ వస్తాయి దానికి. ఇంపల్సెస్ విల్, వృషభం ఏం చేస్తుందంటే ఇట్ ఇంపల్సెస్ ద విల్. ఇంపల్స్ అంటే చెయ్యాలి అని ఒక లోపల నుంచి తండుకు వస్తుంది అనమాట. ఆ సంకల్పం ఏమైనా సరే చెయ్యాలి, ఎట్లాగైనా చెయ్యాలి, ఎంతమందిని పట్టుకోవాలంటే అంతమందిని పట్టుకోవాలి, ఎలాగోలా దీన్ని సాకారం చెయ్యాలి అనే ఒక ఇంపల్స్ అనే దాన్ని ఈ వృషభ రాశి వ్యక్తికి ప్రసాదిస్తుంది. అది వృషభ రాశి యొక్క గొప్పతనం. అలాగే వృషభ రాశిలో ఉన్న వృషభం ఈ కోపం రాదు ఎప్పుడు, చాలా శాంతంగా సహనంగా ఓపికగా అలా పనిచేస్తూ ఉంటుంది. ఆ లక్షణం కూడా మనకు వృషభ రాశిలో మనకు కనిపిస్తుంది. అలాగే వృషభం ధర్మానికి గుర్తు. అలాగే వృషభం మన వాక్కు సార్థకమైన వాక్కు, పరిష్కృతమైన వాక్కుకి గుర్తు. కొందరు ఉంటారు ఆ పోచుకోలు కబుర్లు అలాంటి వాటికి మళ్ళీ వృషభ పనికిరాదు. నిజంగా ఆ మాట అంటే దాంట్లో ఉపయోగం ఉంటుంది తనకి, లేకపోతే పక్క వాళ్ళకి కూడా. అలాంటి వాక్కు ఏదైతే ఉందో అది వృషభ రాశి చెప్తుంది. దాన్ని తనకి పక్క వాళ్ళకి కూడా ఉపయోగించేటట్టుగా ఉండే పనిని కుశలము అంటారట పెద్దలు చెప్తారు. కుశలము అడిగారు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎలా ఉన్నావు అని కాదు, తనకి అవతల వాళ్ళకి ఇద్దరికీ బాగుండాలి. అంతేగాని ఏదో ఒక్కడికి ఒక్క పార్టీకే బాగుంటే అది కుశలం అవ్వదు. బోత్ పార్టీస్ షుడ్ గెట్ బెనిఫిటెడ్ అనమాట దానివల్ల, అది కుశలం అంటే. ఆ తర్వాత దీంట్లో మనం బాగా అర్థం చేసుకోవాల్సిన నాలుగు పదాలు ఉన్నాయి. అవేంటంటే విల్ అంటే సంకల్పం, నెక్స్ట్ డిజైర్ కోరిక, నెక్స్ట్ లైట్, నెక్స్ట్ ప్లాన్. మళ్ళీ రిపీట్ చేస్తాను, విల్ సంకల్పము, డిజైర్ కోరిక, లైట్ కాంతి లేదా వెలుగు, ప్లాన్ అంటే ప్రణాళిక. సంకల్పము, కోరిక, వెలుగు, తర్వాత ప్రణాళిక, ఈ నాలుగు మనకు ఈ వృషభ రాశిలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు. అంటే మనం ఇన్ని తెలుసుకోవాలా గురువుగారు పనిచేయటానికంటే ఖచ్చితంగా మనకు ఆ స్టెప్స్ కరెక్ట్గా వేస్తున్నా లేదా, ఆయన గైడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే వీటిలోంచి వస్తుంది. ఇన్ని తెలుసుకుంటే కానీ మనం పనిచేయలేమంటే, ఒక గానుగ ఎద్దు ఉన్నదనుకోండి, గానుగ ఎద్దు కొన్ని వేల మైళ్ళు నడుస్తుంది పాపం ఒక సంవత్సరంలో, కానీ ఎక్కడికి వెళ్తుందంటే ఎక్కడికి వెళ్ళదు అక్కడే ఉంటుంది. అలాగే మనం కూడా ఓ బోల్డ్ పనులు చేసేవాడి, ఎన్నో యజ్ఞాలు చేసేవాడి, చాలా చాలామందికి చెప్పేవాడి అంటే అది ఎలా ఉంది, వెదర్ ఇట్ ఈస్ మనకు ఏదైతే గురువుగారు ఇచ్చారో వాటికి తగ్గట్టుగా ఉన్నదా, ఆ విల్కి తగ్గట్టుగా ఉందా, ఆ డిజైర్కి తగ్గట్టుగా ఉందా, ఆ ప్లాన్కి తగ్గట్టుగా ఉందా, దానివల్ల రావాల్సిన వెలుగు వస్తోందా. సత్సంకల్పాలు ఫస్ట్ తీసుకుంటాం, విల్. తర్వాత అవి అందరికీ స్ప్రెడ్ అవ్వాలి, ఎక్కువ మంది దీన్ని పాటించాలి. ఈ మధ్య కామన్గా అంటే కామన్గా కాదు తరచుగా ఫ్రీక్వెంట్గా వినిపిస్తున్నది ఒకటి ఏంటంటే, ఎక్కడ వాళ్ళు ఎక్కడే ఎలా పడితే అలాగే ఉన్నారండి, ఎవరు మారటం లేదు. అసలు మనం బేసిక్గా ఒకళ్ళు మారటం లేదు అనే మాట మన నోట్లోంచి రాకూడదు. నేను ఎంతవరకు మారాను అనేది నాకు ముఖ్యం. నేను ఎంతవరకు మారాను, వింటున్న మీరు ఎంతవరకు మారుతున్నారు అనేది మీకు ముఖ్యం. నేనెంతవరకు మారాను, నేనెంతవరకు గురువు గారు చెప్పినా లేకపోతే గురువులు ఎవరైనా సరే చెప్పిన పనికి నేను ఎంతవరకు నన్ను నేను మలుచుకుంటున్నాను అనేది ముఖ్యం తప్ప, వింటున్న వాళ్ళు మీరు చేస్తున్నారా చేయట్లేదా ఇలాంటి కర్రపత్రం చేయాల్సిన అవసరం లేదు. అలాగే డిజైర్ ఉండాల, అంటే సో కామయత, ఈ సృష్టి చేసిన ఆయనకే ఉంది కోరిక, ఏంటి ఆనందంగా ఉండాలి. కాబట్టి ఈ సంకల్పం ఏదైతే ఉందో, గురువు గారు తీసుకున్న సంకల్పం, దాని ద్వారా ప్రపంచం మొత్తానికి ఆనందం కలుగుతోందా లేదా, అది చేస్తున్నందుకు నాకు ఆనందంగా కలుగుతోందా లేదా, ఇదంతా ఎందుకు చేస్తున్నామని నేను అడిగాను అనుకోండి ఎవరన్నా, ఏంటో ఎప్పుడు చూసిన వీడియోలు తీస్తావాళ్ళు, ఎప్పుడు చూసిన ఆడియో సిటీ అంటావు, రికార్డ్ చేయడం అందరికి పంపించడం అని తేజ అని అంటారు అనుకోండి సపోజ్ వాళ్ళ ఇంట్లో, అన్నీ ఎందుకు చేసిన అమ్మాయి అంటే ఆనందంగా ఉంటుంది నాకు అని చెప్పగలిగి ఉండాలి. ఆ గురువుగారు చెప్పారండి నేను చేస్తున్నానండి అంటే 50% రైట్. ఎప్పుడైతే ఇది నా ఆనందం కోసం చేస్తున్నాను అని చెప్పామో అప్పుడు అది 100% రైట్. అంటే 50% రైట్ అయితే మీకు 50 తప్పని కాదు. అంటే మనం 100 మైళ్ళు వెళ్ళాలనుకోండి, 50 మైళ్ళు వెళ్ళామంటే అర్థం ఇంకా 50 మైళ్ళు వెళ్తే మనం రీచ్ అయిపోతాం అంతే తప్ప 50% రైట్ 50% రాంగ్ అని కాదు. అలా ఇది కూడా నేను నా ఆనందం కోసం చేస్తున్నాను అని గురువుదేవులు పని చేస్తే అప్పుడు మనం సక్సెస్ఫుల్గా దాని ద్వారా మనం అందుకున్న ఆనందం ఏదైతే ఉందో అది మన మాటల ద్వారా అవతల వాళ్ళకి వెళ్తుంది. మాటల యొక్క గొప్పతనం అది. సృష్టిలో భగవంతుడు మనుషులకు ఒక్కళ్ళకి ఇచ్చాడు మాట్లాడే శక్తి. ఆ మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే అనుభూతి చెందామో దాన్ని ఖచ్చితంగా మన మాటల్లో చొప్పించి అవతల వాళ్ళకి చెప్పగలం. దాన్నే ఇక్కడ వృషభంలో ఏం చెప్తారంటే, బ్రహ్మ మొట్టమొదట సృష్టి చేయడానికి సరస్వతి దేవిని సృష్టించాడు. అప్పుడు ఏమైంది, సరస్వతి ఆయనకి కూతురు అవుతుంది. సరస్వతి అంటే ఒక స్త్రీ అనుకోకండి, బ్రహ్మ అంటే ఒక పురుషుడు అనుకోకండి, ఒక శక్తి అన్నమాట. ఆ శక్తి నుంచి ఏమైంది, సృష్టించే శక్తి బయటకు వచ్చింది. ఆ సృష్టి వాక్కుగా వచ్చింది. వాక్కు వచ్చినప్పుడు ఆ ఒక మాటలో చేతనత్వం ఉంటుంది చూసారా. ఇప్పుడు చెప్పుకున్నాం మనం ఏదైతే అనుభూతి చెందామో దాన్ని మనం మాటల ద్వారా ఇంకొకళ్ళకి అందించగలమని. ఆ వాక్కులో అర్థంగా, అర్థము అంటే దాని యొక్క భావార్థం ఏదైతే ఉందో అది ఆ వాక్కులోనే కలిసి ఉంటుంది. కలిసి ఉండి అవతల వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళలో మార్పులు తీసుకొస్తుంది. ఆ రకంగా ఏమైందంటే బ్రహ్మ సరస్వతిని పెళ్లి చేసుకున్నట్టు. చాలామంది అన్యమతస్థులు అన్నీ విమర్శించేది ఈ కథ పట్టుకుని, ఏంటంటే బ్రహ్మకి సరస్వతి కూతురు, ఆయన పుట్టిచ్చాడు, మళ్ళీ ఆవిడే పెళ్లి చేసుకున్నాడు, మీ దేవతలందరూ ఒట్టి సన్యాసిగాళ్ళు అని తిడుతుంటారు. నా చిన్నప్పటి నుంచి వింటున్నాను నేను ఇలాంటి తిట్లు. దాని అసలర్థం పై పై కథ అవతల వాళ్ళని మోసం చేయడానికి, అంటే బ్లైండ్ అంటారు సీక్రెట్ డాక్టర్ను అలాంటి వాళ్ళకి చోట్ల, చాలా చోట్ల మాస్టర్ జ్వాలాకులు గారు కూడా కొన్ని బ్లైండ్స్ కావాలని పెడతాం మేము, ఇవి పూర్తిగా అర్థం అవ్వకూడదు, కొందరికి ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థం అవ్వాలి, మిగతా వాళ్ళకి ఇవి బ్లైండ్స్ అంతే, వాళ్ళు ఏమనుకున్నా మాకు పర్వాలేదు అని చెప్పి అలా పెట్టారు. దాంట్లో ఇదొకటి, ఆ విషయం అర్థం చేసుకున్న సాధకుడు తాను కూడా సృష్టించగలడు. అంటే ఏంటి, ఒక భావాన్ని మనం అనుభవించాలి, అనుభవించిన దాన్ని మాటల ద్వారా వ్యక్తం చేయాలి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, ఎలాగైతే భగవంతుడు సృష్టించాడు అలాగా ఈ వ్యక్తి కూడా సృష్టించగలడు. వాక్కు సృష్టించడం అంటే, ఇప్పుడు సపోజ్ ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు, గాయత్రి పరివార బిల్డింగ్స్ ఉన్నాయి కదా మనకి హరిద్వార్లో, శాంతి గురించి బిల్డింగ్స్ ఉన్నాయి, దానికి మొత్తం అంతా గురువుగారే బ్లూ ప్రింట్ అంతా వేసింది. అక్కడ ఎంకే శర్మ గారు ఏమో ఇంజనీర్గా ఉండేవారు, ఉద్యోగం మానేసి ఆయన కూడా అక్కడికి వచ్చి 104 జ్వరం ఉన్న ఆయన కన్స్ట్రక్షన్, ఆయనే కూలి, ఆయనే ఇంజనీరు, ఆయనే మేస్త్రి, అన్నీ ఆయనే, 104 జ్వరంగా ఉంది గురువు గారు అనేవాళ్ళు ఆయన. ఎంకే శర్మ గారు చెప్పారు నాకు, జ్వరంగా ఉందా, ట్యాబ్లెట్ వేసుకుని పనిచేయి అనేవాళ్ళ అని వెళ్ళిపోయి మళ్ళీ ఒక గంట అయిన తర్వాత పోర్టికోలోకి వచ్చి తొంగి చూసేవాట పనిచేస్తున్నాడా లేదా అని. అయ్యి బాబా ఈ ముసలాయన వచ్చి చూస్తున్నాడు మళ్ళీ అనుకుంటూ ఈయన పనిచేసేవాట ఎంకే శర్మ గారు, ఆయన చెప్పి నవ్వుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ బ్లూ ప్రింట్ వేయటం, అవన్నీ వేయటం ఎలాగైతే ఇంజనీర్లు చేస్తారో అలాగే ఈ సృష్టి ప్రణాళికలో భగవంతుడి సంకల్పం ప్రకారం ఈ సృష్టిని అందంగా ఉంచడానికి మనం కూడా అలాగా పని చెయ్యాలి, అలాగే వాళ్ళగా తయారవ్వాలి, యుగ శిల్పులుగా తయారవ్వాలి. యుగ శిల్పి అంటే అర్థం ఏంటి, ఒక శిల్పి అంటేనే ఒక రాతిని పడేస్తే దాన్ని చక్కగా బొమ్మ తయారు చేస్తాడు, దాంట్లోంచి అక్కర్లేని చెక్కేస్తాడు, కావాల్సింది మాత్రమే ఉంచుతాడు. అలాగే యుగ శిల్పిలో ఉండాల్సిన లక్షణం ఏంటి, ఈ యుగానికి కావాల్సిన లక్షణాలు తీసుకురావాలి, ఈ యుగానికి అక్కర్లేని లక్షణాలు తీసేయగలిగి ఉండాలి, దుష్ప్రవృత్తుల నిర్మూలనం చేసి సత్ప్రవృత్తుల సంవర్ధనం చెయ్యాలి. ఇది యుగశిల్పి యొక్క బాధ్యత. అలా యుగశిల్పిగా అవ్వాలనుకున్నవాడు వృషభరాశిని బాగా ఉపయోగించుకోవాలి. అలాగే లైట్ ఇందాక చెప్పుకున్నాం, కళ్ళ ద్వారా మనం ఏం చేస్తాం, కళ్ళ ద్వారా చూస్తాం కానీ అక్కడ లైట్ పడితేనే కళ్ళు చూడగలవు, లేకపోతే చూడలేవు. కాబట్టి ఎక్కడైతే విల్, ఎక్కడైతే డిజైర్ ఉందో అక్కడ లెట్ దేర్ బి లైట్ అని చెప్పి భగవంతుడు అన్నట. వెంటనే లైట్ వచ్చింది అక్కడ. అప్పుడప్పుడు నేను ఇది చదివిన కొట్టల్లో చిన్నగా ఎక్స్పెరిమెంట్ చేసినట్టుగా కరెంటు పోయిందనుకోండి, లెట్ దేర్ బి లైట్ అని కాసేపు అనుకోగానే కరెంట్ వచ్చేది, చిత్రం అనిపించేది. ఆ తర్వాత ఈ చదివిన తర్వాత అర్థమైంది, అంటే ఏదో మ్యాజిక్ చేస్తున్నామని కాదు, మనకు నిజంగా ఇప్పుడు గురువుగారు పని చేస్తున్నాం. ఒక్కసారిగా ఉన్నటువంటి కరెంటు పోయింది, 5-6 గంటలు కరెంట్ రాదండి అని చెప్పి ఎవరైనా అన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కంగారు పడకూడదు, కామ్గా ఒక పక్కకి వెళ్ళి లెట్ దేర్ బి లైట్ ఓ మాస్టర్ ప్లీజ్ గ్రాంట్ అన్నాం అనుకోండి, క్షణాల్లో వచ్చేసింది లైట్. ఎవరో అరేంజ్ చేస్తారు, మీకు కరెంటు పోయిందా, మా దగ్గర జనరేటర్ ఉంది వాడుకోండి అంటారు, లేకపోతే అసలు 5 గంటలు పోతుంది అనుకోండి, క్షణాల్లో బాగైపోయి మొత్తం కరెంటు మామూలుగా సప్లై అయిపోతుంది. ఇవన్నీ మ్యాజిక్లు కాదు. ఎప్పుడైతే గురువుల పనిలో మనం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామో దాంతోపాటు పని చేయటానికి మన దగ్గర ఉన్న రూల్స్ కూడా ఏవైతే ఉన్నాయో తెలుసుకోవాలి. తెలుసుకొని గురువుల పని కోసం వాటిని వాడాలి. అది ఇక్కడ చెప్పదలుచుకుంది. అలాగే ప్లాన్, ప్లాన్డ్గా వెళ్ళాలి. ఇప్పుడు ప్లాన్ అంటే ఓ యంత్రం ఉందనుకోండి, యంత్రం ఉంటే దాంట్లో 3 కోణాలు ఉన్న, త్రికోణం ఒకటి కిందకి, 3 కోణాలు త్రికోణం ఒకటి, మొత్తం డబుల్ ట్రయాంగిల్ ఉంటుంది, లేకపోతే ఒక స్క్వేర్ ఉంటుంది, లేకపోతే ఒక సర్కిల్ ఉంటుంది, లేకపోతే 3 సర్కిల్స్ ఉంటాయి, చుట్టూ ఒక చతురస్రం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం అరేంజ్ చేయబడతాయి. దాంట్లో ఒక పద్ధతి ప్రకారం అరేంజ్ చేయడం అనేది ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా మనం ఏదైనా సరే ప్లాన్ అంటాం. ప్లాన్ని ఇంగ్లీష్లో అంటే మనకు సంస్కృతంలో యజుర్వేదము అంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ఎ పర్టిక్యులర్ ఆర్డర్. ఒక పద్ధతి ప్రకారం అరేంజ్ చేస్తే మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది, మన మనసు మీద. నాకు తెలిసిన ఒక కంటి డాక్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఎంత ఆశ్చర్యం వేస్తుందో తెలుసుకుంటే, 2 గీతలు గీసి పాములాగా కాగితం మీద ఆయన ఎదురుకుండా పెడితే అమ్మో పాముని భయంగా అరుస్తాడు. మనం చేసిందేంటి, 2 గీతల్ని పాము అలాగా నాగపాము హుడ్ అంటాం కదా, అంటే పాగా, అది ఎలాగైతే ఉంటుందో అలా కనుక మనం గీసి ఎదురుకుండా పెడితే అమ్మో పాము ఉంటాడు. జస్ట్ 2 గీతలు పెన్సిల్తోనో పెన్తోనో గీస్తేనే అతని మనసు మీద అంత ప్రభావం చూపిస్తూ ఉంటే, ఈ సృష్టిలో అనేకమైన జామెట్రికల్ ఫిగర్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తే మన చేతనత్వం ఎంత మార్పు చెందుతుంది. అది బేస్ చేసుకొని మనకు ఋషులు యంత్రాలు తయారు చేశారు. గాయత్రి చిత్రాలలో మొదటి యంత్రం గాయత్రి యంత్రం, తత్ మొదటి అక్షరం, దానికి బీజాక్షరం ఓం, ఇలాగ ఇచ్చారు. అది మన మీద పనిచేయాలంటే, మన చేతనత్వం మీద పనిచేయాలంటే కాసేపు రోజు దాన్ని చూస్తూ కూర్చోవాలి. ఫస్ట్ ఏం చేయక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. చాలామంది టీనేజ్లో ఎంటర్ అయిన వాళ్ళు, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ హీరోల బొమ్మలు, అలాగే మగవాళ్ళు అయితే హీరోయిన్ల బొమ్మలు గోడల మీద పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఒక రకమైన భావన వస్తూ ఉంటుంది వాళ్ళు ఆ బొమ్మలకే చూస్తుంటేనే, వాళ్ళకి మనుషులు లేరుగా ఒకటి బొమ్మలే ఉన్నాయి. బట్ ద షేప్ ద కలర్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది మైండ్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ స్పెక్టేటర్. ఇవన్నీ కూడా ఆకారం, అలాగే రంగు, అలాగే సంఖ్య, వీటిని బట్టి మన మీద ప్రభావం చూపిస్తుంటాయి. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు ఒక సృష్టిలో ప్లాన్ అనేది ఒకటి ఉందని, ఆ ప్లాన్లో మనం ఇది చేస్తామని, దాన్ని మనం కాగిత మీద గీసుకుని ఇలా చేయడం అనేది కూడా, ఇవంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే విల్, డిజైర్, లైట్ అండ్ ప్లాన్. ఆ ప్లాన్ చివరిని ఎందుకు పెట్టాడు, మొట్టమొదటి విల్ ఉంటే చివరికి ప్లాన్ బయటకు వస్తుంది అంతే తప్ప విల్లు లేకుండా ప్లాన్ బయటకు రాదు. యుగ నిర్మాణం చెయ్యాలి అనే ఒక విల్లు ఉంది, దానికి ప్లాన్ ఎక్కడ చివరిలో ఇస్తారు, దానికి ఆ ప్లాన్కి వెనకాల ఏముంటుంది, గొప్ప వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఏంటో చెప్పుకున్నాం, బంగారు రంగు. అలాగే డిజైర్ ఏంటి, భూమిపై స్వర్గావతరణ, ఇవన్నీ కూడా విల్ అనే దాంట్లో కలిసి ఉంటాయి. ఆ విల్లులోనే భూమిపై స్వర్గావతరణ ఉంది, ఆ విల్ అనే దాంట్లోనే భూమి మీద మానవులందరిలోనూ దైవత్వం వికసించాలి, దైవత్వం ప్రకటించబడాలి అని ఉంది. అలాగే దానికి ఏ లైట్ వాడాలి, బ్లూ కలర్ వాడాలా, వైట్ కలర్ వాడాలా, రెడ్ కలర్ వాడాలా, ఇలాంటి కలర్స్ ఉన్నాయి కదా. బట్ లైట్ ఇక్కడ ఏం వాడారు మనం చెప్పుకున్నాం, బంగారు రంగు. ఆ తర్వాత వృషభ రాశిలో బంగారం గురించి ఉంటుందని కిందసారి క్లాస్లో చెప్పుకున్నాం. దాన్ని ఎలా దర్శించాలి అంటే ఆజ్ఞాచక్రంలో మన చేతనత్వాన్ని ఉంచుకొని గాలి పీల్చుకుంటూ మనసులో ఓంకారం అనుకుని పైకి ఓంకారం అంటూ వినాలి. వింటూ ఆజ్ఞాచక్రం చేసి అలా చూస్తుండాలి. ఎలా కొంతకాలం చేయగా చేయగా అక్కడ మన కళ్ళు మిరుమిట్లు గొలిపేంత బ్రహ్మాండమైన తేజస్తోటి బంగారు రంగు కనిపిస్తుంది. బయట ఎక్కడ ఉండగలంటారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది బ్లూ కలర్లో మారుతుంది అని చెప్పుకున్నాం. ఆ బ్లూ కలర్ ఏంటి మనకు గుర్తు, మనం మూడవ కన్ను స్టిమ్యులేట్ అవుతుంది. అంటే అంతవరకు ఒక చోట ఉందనుకోండి, దాన్ని ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేయాలంటే ఒక ప్రెస్ చేయాలి ఒక చోట ఒక బటన్, అది స్టిమ్యులేటింగ్ అంటే ప్రెస్సింగ్. సో దట్ వీ మేక్ ఇట్ టు స్టార్ట్ ది వర్క్ పోనీ. అలాగా స్టిమ్యులేషన్ అంటే అది, అలాంటి స్టిమ్యులేటింగ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకు వృషభ రాశిలో ఉంటుంది. ఆ తర్వాత ఈ వృషభానికి భూమికి చాలా గొప్ప ఘనిష్టమైన దగ్గర సంబంధం ఉంది. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ చెప్పుకున్న విల్, డిజైర్, లైట్ అండ్ ప్లాన్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ నాలుగిటిని భూమి, వృషభ రాశి, శుక్ర గ్రహం ఈ రెండిటి ప్రభావం వల్ల తను భూమిపై నెలకొల్పుతుంది. అంటే గురువుగారి పనిలో శుక్రుడు పనిచేస్తూ ఉంటాడు. శుక్రుడు లవ్ యాజ్ ఎ ఫామ్, అంటే రూపంలో అందం, రూపానికి అతీతమైన అందం. అందం అందం అనేది ఒక మాట అంతే, దానికి రంగు రుచి వాసన రూపం ఏమీ లేవు. అది తర్వాత ఏమైంది, ఒక భావం బా ఎంత బాగుందండి. మనం ఒక కవిత్వం చెప్పామనుకోండి, కవిత్వం చెప్తే ఆ కవిత్వం విని చాలా బాగుంది అని మెచ్చుకుంటాం చూసారా, దాంట్లో అబ్బా ఎంత అందంగా చెప్పారు అంటాం. అక్కడ ఏమీ లేదు కాకపోతే కవిత్వం ఉంది, ఒక రూపం లేదు ఏమీ లేదు కానీ అందంగా చెప్పారంటాం. అది రెండవ రకమైన బ్యూటీ వితౌట్ ఫామ్. చివరికి వచ్చేసేపటికి ఒక బొమ్మ చూసి అబ్బా ఎంత బాగుంది చాలా అందంగా ఉంది. మన సినిమాలు అవి ఎందుకు చూస్తాం, వికారంగా ఉన్నవాళ్ళని పెట్టి తీస్తే సినిమా ఎవరు చూడరు, అక్కడ అందంగా ఉన్నవాళ్ళని మాత్రమే పెట్టి తీస్తారు. కాబట్టి మనం అక్కడ చూసేది ఏంటంటే అందం అనేది ఆకారంలో ఉన్నదాన్ని చూస్తూ ఉన్నాం, అందుకని సినిమాలకు వెళ్తారు. లేకపోతే అందుకని మిగతావి బొమ్మలు అవి చూడటం, అందంగా లేనిది ఎవరు చూడరు. సృష్టి అందంగా ఉంటుంది కాబట్టి, అందం అంటేనే సృష్టిని అందంగా ఉంచాలని భగవత్ సంకల్పం కాబట్టి సృష్టిలో ఏది అందంగా ఉందో అది భగవత్ స్వరూపము అని గుర్తుపెట్టుకోవాలి. అంటే వికారంగా ఉంది భగవత్ స్వరూపం కాదా అంటే డిస్టార్టెడ్ ఇమేజ్ ఉందనుకోండి, అంటే నీళ్ళల్లో చూసాం నీళ్లు కదులుతున్నాయి, అప్పుడు మన మొహం ఇలా 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 కదులుతున్నట్టుగా రాక్షసుల్లా కనిపించవచ్చు. అలాగే కొన్ని కొన్ని అద్దాలు ఉంటాయి చీప్ వెరైటీ, దాని ముందు నుంచి ఉంటే మనం ఇలాంగేటెడ్ అంటే ఇలా మొహం సాగదీసినట్టు లేకపోతే ఇలాగా 70mm లాగా కనిపిస్తాం. కానీ మనం 70mm కాదు, ఇలాంగేటెడ్గా 5mm కాదు, మామూలుగా ఉంటాం. అలాంటి డిస్టార్టెడ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అలాగా భగవంతుడు కూడా త్రూ దట్ డిస్టార్టెడ్ ఇమేజెస్ ఈ విల్ ఎక్స్ప్రెస్, ఆయన ఎప్పుడు ఎక్స్ప్రెస్ అవుతూనే ఉంటాడు. ఈ శుక్రుడికి భూమికి ఉన్న సంబంధం ఏంటంటే మనకు మన జీవుడైన మనకి మన శరీరానికి ఏం సంబంధం ఉందో అలాగా మన భూమికి శుక్రుడు జీవుడు లాంటి వాడు అనమాట. అక్కడి నుంచి మనకు అన్ని జ్ఞానం అంతా వస్తూ ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ ఉద్ధరించడానికి శుక్రుడు మించి మహాత్ములు దిగి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వాళ్ళ ద్వారా మనం ఎన్నో నేర్చుకున్నాం. ఈ మనకు సనత్ కుమారులు కూడా అలాగా శుక్రగ్రహం ద్వారా ఇక్కడికి వచ్చిన ఆయనే సనత్ కుమారులు. ఇలాగా మన దగ్గర ఈ భూమి మీద జరిగే మంచి కానీ భూమి మీద జరిగే చెడు కానీ శుక్రగ్రహం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఒక రకంగా ఏంటంటే మంచికి అయితే ఓకే కానీ చెడు బాగా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి, మహాత్ములు చెప్తున్నారు. అందుకని మన దగ్గర ఇక్కడ ఎక్కువ ఎక్కువ తప్పులు చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే శుక్రగ్రహం లో ఎక్కువ అలజడి జరుగుతుంది. శుక్రగ్రహం ఎక్కువ అలజడి జరగటం అంటే అర్థం ఏంటి, అసలు భూమికి మనస్సు అనేది లేనప్పుడు మనస్సు అనే ఒక ప్రిన్సిపల్ని భూమికి అందించిన గ్రహం శుక్రగ్రహ వాసులు అనమాట. వాళ్ళు వచ్చి మనకు మనలో మనస్సు వచ్చేది చేశారు. అంటే మనసు లేదా అంటే అంతకుముందు ఏంటి, మనం ఎలా ఆలోచించాలి, ఎలా ఒకదాన్ని ఆలోచించి దాన్ని ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు, ఎలా డెవలప్ చేసుకోవచ్చు ఆలోచన, ఇలాంటి ప్రాథమికమైన జ్ఞానం అంతా మనకు శుక్రగ్రహం నుంచి వచ్చిన వాళ్ళు నేర్పారు. ఆ శుక్రగ్రహంలో ఉన్న లాడ్జ్ అంటే గురు పరంపర, వాళ్ళు చాలా బాధపడతారు మనం ఇక్కడ భూమి మీద చేసే చెడు పనులు చూసి చాలా చాలా బాధపడుతూ ఉంటారు. అందుకని సాధ్యమైనంత వరకు వాళ్ళకి మనకి ఒక కర్మ సంబంధం ఉందిట. ఎవరెవరికంటే వృషభానికి, శుక్రుడికి, భూమికి గల ఒక కర్మ సంబంధం ఉంది, అది మనకు తెలియదు. ఆ జ్వాలాకులు గారే ఇచ్చారు, వీ కెనాట్ నో ఇట్. దాన్ని ఆ కర్మ సంబంధం వల్ల భూమి మీద ఒక ధర్మాన్ని నెలకొల్పాలి అని ఒక అగ్రిమెంట్ ఉంది వాటికి, భూమాతకి, శుక్రుడికి, అలాగే వృషభానికి. వృషభం అంటే ధర్మము, శుక్రుడు అంటే అసురులకి గురువు, అసురులకు గురువు ఒక రకంగా. అలాగే మనలో వంశ వృద్ధికి పనికొచ్చే శుక్ర శోణితాలని తయారు చేసేవాడు. అలాగే ఈ భూమి ఏం చేస్తుందంటే బేస్ ఏదైతే ఉందో దాన్ని ఇస్తుంది. ఏ బేస్ ఏంటి? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం అనే 5 కోశాలలో జ్ఞానం సంపాదించడానికి కావలసిన స్టేబుల్ శరీరాన్ని ఒకదాన్ని మనకు ప్రసాదిస్తుంది భూమి. అలాగే ఈ భూమి నుంచి అన్నం వస్తుంది, అన్నం సర్వౌషధం. అన్నం సర్వౌషధం అని మనకు ఉపనిషత్తు చెప్తుంది, తైత్తిరీయ ఉపనిషత్తు. అలాగే అన్నం ద్వారా మనలో ఉన్న ప్రజ్ఞలన్నీ వికసిస్తాయి. ఏ ఏ ప్రజ్ఞ వికసించాలి అన్నా, మనం కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే ఖచ్చితంగా ఆ రకంగా మనలోని చేతనత్వం వికసిస్తుంది. పూజ చేసేటప్పుడు చక్కటి సువాసన గల గంధం వచ్చే అగరబత్తులు వెలిగించడం, మంచి మంచి సువాసన వచ్చే పుష్పాలు పెట్టడం ఎందుకు అంటే మన మనస్సు వికసించాలి. మన మనస్సు వికసిస్తేనే మన మనస్సు ఎంత ప్రసన్నంగా ఉంటే అంత భగవత్ తత్వం మనకు అర్థమవుతుంది. మన మనస్సు చికాకుతో ఉంటే ఏవి అర్థం కాదు, చికాకుగా ఉంటే పూజలో కూర్చుంటే సున్నా, ఏవి రాదు, టైం వేస్ట్. ఇవన్నీ శుక్రుడి యొక్క లక్షణాలు, లవ్, బ్యూటీ, బ్యాలెన్స్. భూమి మీద అందాన్ని, అలాగే భూమిని సుందరంగా ఉంచడం, అలాగే ప్రేమమయంగా చేయటం, అలాగే బ్యాలెన్స్ అంటే యోగము. ఇక్కడ బ్యాలెన్స్ అంటే యోగము, యోగ కర్మ సుకౌశలం. యోగ స్థితిలో ఉండి కర్మ చేయమంటాడు భగవంతుడు. యోగస్థ కురు కర్మాణి, యోగ స్థితిలో ఉండి నువ్వు ఎప్పుడు పనులు చేయని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. అలాంటి స్థితి మొత్తాన్ని మనకు శుక్రుడు ప్రసాదిస్తాడు. అలాంటి శుక్రుడి ప్రసాదంతో ప్లస్ మనం నివృత్తి మార్గంలో వెళ్తూ భూమి మీద స్వర్గావతరణ, భూమిపై మానవులందరిలో దైవత్వ వికసన అనే గురువుగారి సంకల్పం ఏదైతే ఉందో అలాంటిది ఎస్టాబ్లిష్ చేయటం, ఆ ధర్మాన్ని నెరవేర్చడానికి మనం వృషభము, శుక్రుడు, భూమి కలిసి పనిచేస్తుంటాయి. అంటే గురువుగారు పనిచేస్తున్నారంటే గురువుగారితో పాటు సహకరించే వాళ్ళు ఎవరు ఇంకా ఉంటారు? గ్రహాల్లో శుక్రుడు, మనకు భౌతికంగా కనిపించే ఈ శుక్రుడు వెనకాల ఎవరుంటారు? దేవతల గురువైన బృహస్పతి, ఎలాగో రాక్షసుల గురువైన శుక్రుడు ఉంటాడు. ఆయన కవి అంటారు శుక్రుడిని. కవి అంటే అర్థం ఏంటంటే పదార్థం నుంచి అందమైన వాటిని సృష్టించగలిగిన వాడు. శరీరం అందంగా ఉంటుంది చాలామందికి, కొందరికి బాగుంటుంది. అలాగా అంతకుముందు ఆ శరీరం ఎక్కడుందంటే ఎక్కడా లేదు, ఒక అణువుల్లాగా ఉంటుంది అంతే. కిందసారి చెప్పుకున్నారు, స్పెర్మ్, ఓవమ్, అండము, వీర్యకణం, ఈ రెండు ఉంటాయి. దాంట్లో ఏ అందం చందం ఏమి ఉండవు. చూసామంటే ఇలా ఉంది ఏంటి అనిపిస్తుంది. కానీ అవి కలిసిన తర్వాత, ఒక వ్యక్తి జన్మించిన తర్వాత, వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాడిలో రూప లావణ్యాలు, సౌందర్యం ఇవన్నీ కూడా శుక్రుడి వల్ల వస్తాయి. అలాగే మనం కొన్ని కొన్ని చోట్లకు వెళ్తే భూమి, ఈ పర్యాటక ప్రదేశాలు అంటాం చూసారు, అలాంటి చోట్లకి వెళ్తే అబ్బా ఎంత బాగుంది, చాలా ఆహ్లాదంగా. హిమాలయాలు వెళ్ళినప్పుడు గురువుగారు వర్ణిస్తారు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ సుందరం, అందము ఏదైతే ఉందో దానికి ఆ రకంగా శుక్రుడు మనకు, అలాగే వృషభం, ఈ రెండు ప్లస్ భూమి కలిసి భూమి మీద ఒక ధర్మాన్ని స్థాపిస్తాయి, దానికి ప్రణాళిక అని చెప్పి ఎప్పుడు 1926 ఆ ప్రాంతంలో రాశారు. అది గురువుగారు ఆ ధర్మాన్ని నెలకొల్పుతూ ఉన్నారు. నూతన యుగ ధర్మం ఏంటో ఒకే మతం, ఒకే విశ్వం, ఒకే భాష, ఒకే సంస్కృతి అనేది ఏదైతే ఉందో అదంతా కూడా గురుదేవుడు కార్యక్రమం. ఈ ట్రయాంగిల్ వృషభము శుక్రుడు భూమి ఇది అయిన తర్వాత మనకు పంచేంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలు చేసే పనులు అందరికీ తెలుసు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు. అంటే చెవులు వినటం, నాలుకేమో రుచి చూడటం, చర్మమేమో స్పర్శను తెలుసుకోవటం, కళ్ళు చూడటం, ఇవి ఐదు రకాలుగా పనిచేసేవి. దీంట్లో సెన్స్ ఆఫ్ కలర్ అనేది శుక్రుడు. మనకు కలర్ బ్లైండ్నెస్ ఉందనుకోండి ఎవరికన్నా, అంటే కలర్స్ బాగా దాని ఏమంటారు డిఫరెన్షియేట్ చేయలేకపోతాను, అంటే శుక్రుడు బాగలేడనమాట. సెన్స్ ఆఫ్ కలర్ శుక్రుడు. సెన్స్ ఆఫ్ సెన్సిటివిటీ టు కలర్ రవి. సెన్సిటివిటీ టు కలర్ అనేది డిఫరెంట్ సెన్స్ ఆఫ్ కలర్ కంటే, అది రవి అంటే మసగ్గా కనిపించడం, బ్రైట్గా కనిపించడం, అదనమాట సెన్సిటివిటీ. అంటే మసక మసగ్గా కనిపిస్తుందంటే రవి కొంచెం బాగలేదన్నమాట, అసలు రంగులే తెలియకపోవట్లే శుక్రుడు బాగలేడనమాట. అలాగే మనలో సౌండ్, సెన్స్ ఆఫ్ సౌండ్ బాగా వినికిడి గురువు. అలాగే మనకు స్పర్శకి సంబంధించి కుజుడు. అలాగే వాసన గంధం బుధుడు. ఇలాగా శుక్రుడు, రవి, గురువు, కుజుడు, బుధుడు మనకు ఐదు ఇంద్రియాలకి పనిచేస్తూ ఉంటారు. ఇవన్నీ ఉపయోగించుకుని మనం ఈ ఐదు ఇంద్రియాలని అంతర్ముఖం చేసుకుంటాం, అంతర్ముఖం చేసుకుంటాం. చేసుకుంటూ నివృత్తి మార్గంలో వెళ్తూ మనస్సుకి బుద్ధికి ఒక లోవర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, అలాగే ఆ తర్వాత ఆ రెండు వెళ్ళి మన ఆత్మలో కలవడం అనేది హయ్యర్ బ్రిడ్జ్. ఇవన్నీ కూడా మనకు వృషభరాశి ప్రభావం వల్ల, గురుదేవుల అనుగ్రహం వల్ల మనకు లభిస్తాయి. అలాగే ఈ వృషభానికి నెంబర్ 6 కిందసారి చెప్పుకున్నాం మనం, ద సింబల్ ఆఫ్ సోలమన్. సోలమన్ అనే కింగ్ ఉంటాడు, ఆయన దగ్గర సింబల్ ఉంటుంది. అది సింబల్ ఆఫ్ జెమిని, కానీ ఇక్కడ నెంబర్ 6 సారీ సింబల్ ఆఫ్ సోలమన్ అనేది జెమినికి సంబంధించింది. ఇక్కడ వృషభంలో నెంబర్ 6 ఉంటుంది, ఎందుకంటే శుక్రుడు అధిపతి అయిన ఈ వృషభానికి శుక్రుడు అధిపతి కదా, ఆయన నెంబర్ కూడా 6. అలాగే రాగి దీనికి మెటల్, రాగి వాడటం వృషభరాశి శక్తిని మనం అందుకోగలం. రాగి పాత్రలో ఆహుతులేయటం, రాగి పాత్రలో మనం రాగి ఉద్ధరణ వీటిని వాడితే సంధ్యావందనం చేసుకోవడం, అలాగే రాగి పాత్రలో హవనం చేయటం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి. అలాగే నీలి రంగు, ఇంకా వృషభరాశి గుర్తు ఏంటంటే ఒక సర్కిల్ మీద అర్ధచంద్రుడు. ఈ అర్ధచంద్రుడు సర్కిల్ ఏమో అంటే మన మనస్సు ఆత్మతో ఒకటై ఉన్నది అన్నమాట. ఎలాగంటే శివుడి నెత్తి మీద అమ్మవారు, సారీ శివుడి నెత్తి మీద గంగ కాదు, శివుడి నెత్తి మీద చంద్రుడు ఉంటాడు చూసారా నెలవంక అలాంటిది. అలాగే అమ్మవారు నెత్తి మీద చంద్రుడు ఉంటాడు రాజరాజేశ్వరి. ఇవి ఈ రాశి సింబల్స్. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అంటే సూర్యుడు వృషభ రాశిలో ఉండగా పుట్టినవాడు కానీ, వృషభం లగ్నంగా ఉన్నవాళ్ళు కానీ, అటు చంద్రశేఖరుణ్ణి అలాగే రాజరాజేశ్వరి దేవిని ఆరాధిస్తుంటే వాళ్ళకి ఈ రాశి ఫలితాలు బాగా వస్తాయి. ఇవన్నీ కూడా మనకు ఈ వృషభరాశిలో ఉన్నాయి. చివరిగా ఇంకా వృషభరాశికి సంబంధించి గురువుగారు వాడుకున్న అతి ముఖ్యమైన ప్రార్థన, తమసోమా జ్యోతిర్గమయ అసతోమా సద్గమయ మృత్యోర్మా అమృతంగమయ, ఇది చాలా విరివిగా గురువుగారు తీసుకున్నారు. ఇదంతా కూడా వృషభరాశిలోదే. ఈ వృషభరాశి ఆ కామన చెప్తుంది, ఇందాక చెప్పుకునే సరే డిజైర్, యాస్పిరేషన్ అండ్ డైరెక్షన్. దానికి మనకు ఈ వృషభ రాశి ఎంతో సహకరిస్తుంది. ఈ రకంగా ఆధ్యాత్మిక ఉన్నతి సాధించాలన్న ప్రతి వాళ్ళు కూడా ఈ అస్ట్రలాజికల్ అని ఏమంటారంటే అస్ట్రలాజికల్ ఇన్ఫ్లుయెన్సెస్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. ఇదివరకు హరిద్వార్లో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఎలాగైతే ఒక అస్ట్రలాజికల్వన్నీ ఉండేవి అలాంటిది ఉండేవి. తర్వాత రష్యాలో భూకంపం వచ్చే 2 రోజుల ముందు మేము అక్కడే ఉన్నాం, అప్పుడు మొత్తం పడగొట్టించేసారు రాత్రికి రాత్రి అవన్నీ. సూర్య యంత్రం, కపాల యంత్రం ఇలాంటి యంత్రాలు పేర్లతో సాగు ఉండేవి. అప్పుడు ఫోటోలలో కూడా అవి పడ్డవి. ఆ తర్వాత అవన్నీ పడగొట్టించేసి అక్కడ అందరినీ కూర్చోమని సామూహికంగా గాయత్రి చేయమన్నారు. చేసిన తర్వాత ఈ రష్యాలో భూకంపం వచ్చిందని న్యూస్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పారు, ఈ రష్యాలో భూకంపం వస్తుందని తెలిసే ఇక్కడ చోట్లేదు ఎక్కడ పెట్టడానికి, ఇవి తర్వాత చూసుకోవచ్చు వీటి సంగతి అని చెప్పి పడగొట్టించేశారు. అప్పటికప్పుడు రాత్రికి రాత్రి మొత్తం పడేశారు. పడేసి అక్కడ కూర్చోబెట్టి అందరి చేత గాయత్రి జపం చేయించారు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈ అస్ట్రాలజికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని గురువులు పూర్తిగా వాడుకుంటారు. ఇలాగ వాడుకోవాలి అస్ట్రాలజీని, ఎలాగంటే లోక కళ్యాణం కోసం. అంతేగాని నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, నాకు ఎప్పుడు ఉద్యోగం అవుతుంది, ఇలాంటి వాటి కోసం కాదు. అవి కూడా ఉపయోగాలు ఉన్నాయి, కాదంటలేదు. గురువు దైవీ ప్రణాళికలో ఈ జ్యోతిష్యాన్ని ఈ రకంగా వాడుకుంటారు గురువులు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ వృషభరాజు యొక్క గొప్పతనాన్ని బాగా మీరు అందరికీ అర్థమయ్యగలిగేటట్టు చెప్పాను అనుకుంటాను. ఎవరికైనా సరే క్లారిటీ ఇలాంటివి లేకపోతే అడగచ్చు. అలాగే మనం ఇంకా ఈ రాసులు చెప్పుకోవడం అయిపోతుంది ఇవాళతో, ఇంకా క్లోజ్. తేజ ఏమన్నదంటే గ్రహాల గురించి కూడా చెప్పండి అంది. చెప్పే ముందు మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీరు ఒక్కొక్క రాశిలోంచి ఇన్ని పాయింట్లు అని చెప్పారు సార్, అని రాసుకోండి. దాని గురించి మీకు తెలిసిన మీ భాషలో ఎంతో కొంత రాయండి. ఇవన్నీ మనం చూసుకుని గురుదేవుల స్మారక దినం ఏదైతే ఉందో ఆ రోజు మనం అందరం కలిసిపడ్డామని ఒక తేజ మీ అందరికీ తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ ఇస్తుంది. అవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఇవాళకి స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.